மகரந்தஸ்ருதிகிரீபியம் சபாயிக்கு நம. அம்பிகா தர்பார் பக்திவாரி அஷ்டாதச புராண பிரபந்தம்லோ பதவ புஷ்பம், மத்ஸ்ய புராணம்லோ கௌசிக புத்திரல யொக்க திவ்ய கதா விசேஷாన్ని மனம் முச்சட்டించుకుంటున్నాం. பரம லீலாஸ்வரூபம், அம்மவாரி யொக்க லீலாஸ்வரூபம் ஈ சிருஷ்டி. காளி கோள்ள நுஞ்சி தசாவதாராலனே சிருஷ்டించినటువంటి அம்மவாரிக்கு ఈ భువన బ్రహ్మాండాలను సృష్టించి దీనిని రకరకాల ప్రవర్తనలు కలిగిన మానవుల ద్వారా చక్కగా నడిపిస్తూ ఉంది. ఈ అనంత కాల ప్రవాహంలో ఎక్కడ పుట్టామో, ఎక్కడికి ప్రవాహంలో కొట్టుకుపోతున్నామో, ఎక్కడికి తేలుతున్నామో తెలియదు. అందుకే ఉన్న 4 రోజులు తమ జీవితాన్ని సంపూర్ణంగా భగవత్ కైంకర్యం చేయడం తప్ప మానవుడు చెయ్యగలిగింది మరొకటి లేదు. ఇది ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించటం తెలివి తక్కువ అన్నారు. జరిగేదాన్ని అలా చూసుకుంటూ పోవటమే, అదే ఒక బ్రహ్మానందం, అదొక విచిత్ర కమనీయ కావ్యం ఈ సృష్టి అంటే. ఒక్కొక్కప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా మానవులం కాబట్టి ఎన్ని పురాణాలు విన్నా ఈ భూమి మీద ఉండే వాతావరణాన్ని బట్టి నాకు ఈరోజు ఈ మంచి జరిగింది లేక ఈ చెడ్డ జరిగింది, పలానవాడు ఉపకారం చేశాడు పలానవాడు అపకారం చేశాడు అని కుంగిపోతూ పొంగిపోతూ అలా 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 జీవితాన్ని నెట్టుకొస్తున్నాం. ఎప్పుడూ బెంగపెట్టుకోక్కర్లా. ఏది శాశ్వతం కాదని మనకి తెలుసు. ఉన్న 4 రోజులు ఒక్కొక్కప్పుడు తట్టుకోలేని కారణం చేత దుఃఖం వస్తుంది. అటువంటి దుఃఖం తాత్కాలికమైన జ్ఞానమే తప్ప నడిపించేది నడిచేది సర్వం లీలామయ స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క శక్తి. ఆ శక్తిని మనువు మనస్సులో మరొక్కసారి సంపూర్ణంగా నమ్మి శ్రీమన్నారాయణుడిని మళ్ళీ ప్రశ్నించాడు. స్వామి, 7 కొడుకులు యోగులై చివరికి మళ్ళీ భూలోకంలో పుట్టారు. రాజవంశంలో కొందరు, విడిగా కొంతమంది. అందులో బ్రహ్మదత్తుడికి మాత్రం పక్షుల జంతువుల మాటలు కూతలు అర్థం చేసుకునే దివ్యశక్తి వచ్చిందన్నావు. తక్కిన వారికి ఎందుకు రాలేదు? సరే, తక్కిన వాళ్ళు ఏమయ్యారు అని అడిగితే అప్పుడు ఆయన ఈ విభ్రాజవంశంలో అనుహుడనే రాజు, ఆయననే వైభ్రాజుడు అంటారని, ఆయనే కైలాస పర్వతంలో ఉన్న మానస సరోవరంలోకి విహారానికి వెళ్ళాడని, ఆయనని చూచే ఈ 7 గురిలో ఆఖరివాడు అలాంటి రాజపదవి కావాలని కోరుకోవడం, ఆ రాజుగారు కూడా శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసన చేస్తే ఆయన ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే పరాక్రమవంతుడు, సంస్కారవంతుడు, త్యాగశీలి, ఇవన్నీ కాకుండా పశుపక్ష్యాదుల సంభాషణాలు అర్థనం చేసుకునే ఒకనొక మహోపాసన మహావరం కలిగినటువంటి కొడుకు కావాలని కోరడం, విష్ణుమూర్తి ఆయనకు అలాగే వరం ఇవ్వడం జరిగింది. ఆ వర ప్రభావం వల్లే ఈ బ్రహ్మదత్తుడికి చీమల మాట, దోమల మాట, గొల్ల భామల మాట, అన్ని మాటలు కూడా ఆయనకు అలాగా అర్థమవుతూ వస్తూ ఉన్నాయి. సర్వ ప్రాణులలో దయ కలిగిన వాడు ఆయన, బలములో కూడా అధికుడట. పారగం సర్వశాస్త్రాణం ధార్మికం యోగినాం వరం. అతడు సమస్త శాస్త్రాలలో పారంగతుడయ్యాడు, మంచి ధార్మికుడు. యోగులలో ఇక అంత గొప్పవాడు లేడు. సర్వసత్వ హృతజ్ఞుడయ్యాడు, చీమల యొక్క సంభాషణ అందుకే అర్థం చేసుకున్నాడు. ఇంకా తక్కిన వాళ్ళల్లో ఇద్దరేమో మంత్రి గారికి కొడుకులై పుట్టి ఇతనికే మంత్రులయ్యారు. అదిగో ఆ మంత్రులు ఇద్దరు కూడా రాజుగారితో తిరుగుతూనే ఉన్నారు. ఇంకా మిగతా 4 ఏమయ్యారు వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి కదా. బ్రహ్మదత్తుడు ఉండే ఆ పాంచాల రాజధానీపురంలోనే విద్యాచండు అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నాడు. వృద్ధ ద్విజస్యదాయాద విప్రా జాతిస్మరాద్విజా. విద్యాచండు అని ఒక వృద్ధ బ్రాహ్మణుడు, బాగా చదువుకున్న పండితుడు, సకల విద్యలలో ఆరితేరినవాడు, సమర్థుడు, ఏ విషయమైనా తెలుసుకోవాలి అని కోరిక కలిగినవాడు. ఈ సృష్టిలో ఒక్కొక్క జీవిది ఒక్కొక్క ప్రవర్తన, ఒక్కొక్క జీవిది ఒక్కొక్క రకమైన విద్య. ఏ జీవి పనికి మాలినవాడు కాదు, గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్కసారి అజ్ఞానంలో పడి పేదవాళ్ళనో లేకపోతే పెద్దగా ఐశ్వర్యాలు లేకపోవటం వల్లనో లేకపోతే ఉద్యోగాలలో తక్కువ ఉండడం వల్లనో ఇంకో కారణం చేతనో ఏదో ఒక తాత్కాలికంగా అవమానం చేస్తాం. అది పిచ్చ. ప్రతి ప్రాణిలో భగవంతుణ్ణి చూడమంటే మళ్ళీ ఇందులో ఒకడిని తక్కువ ఒకడిని ఎక్కువ ఏంటి? ముష్టివాడికి కూడా చూడగానే వాడిలో దైవం విష్ణు స్వరూపుడని భావించి పాదాలకు నమస్కారం చేసే ఒకనొక దివ్య సంస్కారం మానవుడికి కావాలి. అది వస్తే ఇంక వాడికి పునర్జన్మ రాదు. పునర్జన్మ లేకుండా చేసుకోవాలి అంటే దానికి ఒకటే, సకల ప్రాణులలో చరాచర జగత్తులో పరమాత్ముణ్ణి దర్శనం చేయగలగాలి. అటువంటి వాడట ఈ వృద్ధ బ్రాహ్మణుడైన విద్యాచండు. అందుకే ఆయనకి విద్యలో చండు అని పేరు వచ్చింది. చండత్వం అంటే ఇంకా తిరుగులేని విద్య అన్నమాట. ఎప్పుడైతే తిరుగులేని విద్య ఉందో ఇంకప్పుడు అలాగే ఉండేది. ఆయన ఒక నియమం పెట్టుకున్నాడట, పేదవాళ్ళు, అవివాహితలు, సంతానం లేనివాళ్ళు, రోగాలతో అలమటించేవాళ్ళు, దారిద్ర్యంతో బాధపడేవాళ్ళు, ఇటువంటి వాళ్ళల్లో స్త్రీలు పురుషులు ఎవరుంటే వాళ్ళందరినీ పిలిచి బ్రహ్మ విద్యను ఉపదేశించి మంత్రోపదేశం చేసేవాడు. వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకుని, అమ్మలారా, తండ్రులారా, ఇవాళ కాకపోతే రేపైనా మీకు అందరికీ మోక్షం తథ్యం, అనేక జన్మల దుష్కృతాలు ఇవాళ మనం అనుభవిస్తున్నాం, బాధపడకండి, దుఃఖించకండి, తాత్కాలికమైనటువంటి కష్టాలకి కుంగిపోయి శాశ్వతమైన కైవల్యాన్ని కోల్పోకండి. ఎందువల్లంటే ఎక్కువ దుఃఖం వచ్చేస్తే ఒక్కోసారి దేవుడి మీద కూడా మనకి తిరుగుబాటు వస్తుంది. ఏం దిక్కుమాలిన దేవుడా, మమ్మల్ని ఏడిపించేస్తున్నావు, ఇన్నాళ్ళు కష్టపెడతావా అని అనిపిస్తుంది. అనిపిస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇలాగ పత్రం అయిపోతూనే ఉంటాం. అనిపించకుండా ఉండాలి అంటే మనస్సులో ప్రచండమైన అధ్యాత్మతత్వం ఉండాలి. ద్రౌపది కంటే కష్టం, సీత కంటే కష్టం పడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? భర్తలు ఎదురుగుండా పరాక్రమవంతులు, కొండలెత్తగలిగిన భర్తలు ఎదురుగుండా ఉన్నారా? వాళ్ళు ఎదురుగుండా దుశ్శాసనుడు చీరలు లాగేశాడు ద్రౌపదికి. ఒక్క క్షణం ఆవిడ వెంగెట్టుకోలేదు. భర్తలు అటువంటి వాళ్ళైనా కృష్ణుడిని నమ్ముకుంది. అది కాక అజ్ఞాతవాసంలో దుష్టుడు కీచకుడు అమాంతంగా వెంటబడి తన్నాడు నిండు సభలో, విరాట మహారాజు సభలో. అక్కడ మళ్ళీ భీముడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు ధర్మరాజు, అయినా తన్నాడు. అప్పుడు కూడా భారతంలో ఆవిడ ఏముందో తెలుసా? మహాపదలకుం పరిహరణంబు హరిస్మరణంబా అందిట. మహా ఆపదలకి పరిహరణం హరిస్మరణ. ఆపదలు తొలగాలి అంటే భగవన్ నామ సంకీర్తన తప్ప మరొకటి లేదు అని ఆ పుండరీకాక్షుని మనస్సులో నిక్షేపించుకుంది. కృష్ణ వాసుదేవ అనుకుంది, ఆ కష్టంలోంచి బయటపడిపోయింది. అప్పుడే కనుక ఈ కృష్ణుడిని నమ్మాను, ఆయన నన్ను రక్షించలేదు, ఈ సభలో నాకు అవమానం జరిగింది అని దండెత్తుంటే ఆవిడ కష్టం తీరడమో తీరపోవడమో పక్కన పెడితే అజ్ఞానంతో పతనావస్థకు వెళ్ళిపోయేది, మళ్ళీ సామాన్య జీవి అయిపోయేది. ఎట్టి కష్టం వచ్చినా ఆవిడకి కృష్ణుడి మీద చెదరని భక్తి ఉంది. కష్టం ఎక్కువ అయ్యే కొద్దీ భక్తి పెరిగేది. అది అదిగో ఆ స్థితి రావాలి. గుండె నిప్పరం ఉండాలి, ఆపదలలో కలత పడకూడదు అని ఆయన ఇక్కడ చాలా రెండు గొప్ప ముక్కలు చెప్పాడండి. ధృతిమాన్ తత్వదర్శీచ వృద్ధచండః తథోత్సుకః నామతః కర్మతశ్చైతే సుదరిద్రస్యతే సుతాః. అదిట ఆయన తన పేరుకు తగినట్టే మంచి ధైర్యవంతుడు. ధృతి అంటే మనిషిలో కలవరపడని ధైర్యం ఉండాలి. మన దగ్గరకు వచ్చేవాళ్ళు వాడికి ఆ డబ్బు వచ్చింది, మీకు ఈ డబ్బు రాలి, మీరు దీనికి ప్రయత్నం చేయండి, లేకపోతే మీరు ఆ కీర్తికి ప్రయత్నం, నా దగ్గరకు వచ్చేవాడు సలహా చెబుతారు ఇంకా అవార్డులు పొందడానికి ప్రయత్నం చేయండి అని. ఏమిటి ప్రయత్నం చేస్తే వచ్చేదా? నువ్వు ఎంత గింజుకున్నా నీకు ఎంత రావాలో అంత వస్తుంది. రాకూడనిది రాదు, రావాలనుకున్నది ఇంట్లో కూర్చునో వస్తుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతే, ప్రయత్నం చేయకపోయినా ఒకటి. అలాగని ప్రయత్నం చెయ్యడం మానమంటల్లో వాడు, దానికోసం ఏడవక, నాకు అది రాలేదు ఇది రాలేదు, ఏమిటి ఏడ్చేది, ఏడిస్తే వచ్చేది లేదు. అదొక విచిత్ర సృష్టి రహస్యం అంతే అది. ఊహించలేము మానవుడికి ఎప్పుడు ఏది వస్తుందో చెప్పలేము. అలాగే మానవుడికి జిజ్ఞాస ఉండాలి. ఎప్పుడు నేను ఈ దైవతత్వాన్ని, అధ్యాత్మతత్వాన్ని తెలుసుకోవాలి, అది ఉండాలి. అందుకని ఇతను ఏమన్నారు, జిజ్ఞాసు అన్నారు. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరికే జిజ్ఞాస. జిజ్ఞాస అంటే అర్థం ఏంటన్నమాట, జ్ఞాతుం ఇచ్ఛా. అది కాబట్టి ఎప్పటికప్పుడు ఇంకా ఈ పరమాత్మతత్వం ఏమిటి అని తెలుసుకోవాలని కోరుకుతూ ఉంటాట. మనలో ఇంకా మూర్ఖులు ఉన్నాం కాబట్టే శివుడు వేరు, విష్ణువు వేరు, అమ్మవారు వేరు అంటూ కొట్టుకు తోస్తున్నాం. అసలు ఈ సృష్టిలో ఉన్నది ఒకే ఒక్క తత్వం, ఆ తత్వాన్నే భగవంతుడు ఇన్ని రూపాల్లో కనపడుతున్నాడు. వెలుతురికి పేరేమిటి, చరాచర జగత్తంతా వ్యాపించినటువంటి మహాద్భుతమైన శక్తికి పేరేమిటి, ఈ ట్యూబ్ లైట్లో ఉంటే ట్యూబ్ లైట్ అన్నాం, ఫ్యానులో ఉంటే ఫ్యాన్ శక్తి తిరుగుతుంది, అది అలా ఫ్యాను రూపంలో తిరుగుతున్నది, ట్యూబ్ లైట్ రూపంలో వెలుగుతున్నది, గుడ్డి దీపంగా వెలుగుతున్నది, నియాన్ లైట్లో, మెర్క్యూరీ లైట్లో, ఇంకో లైట్లో, ఏ లైట్లో ఉన్నదైనా చివరికి ఉన్నది ఏమిటి, శక్తి, విద్యుత్ శక్తి. వేదం అందుకే ఏం చెప్పింది, అసలు పరమాత్మడికి రూపం లేదు, ఆ రూపం లేనివాడు ఏమయ్యాడు, సబ్రహ్మ సశివ సహరిసేంద్ర సోక్షర పరమస్వరాట్, అతడే బ్రహ్మ, సశివ అతడే శివుడు, సహరిహి అతడే హరి, సేంద్ర అతడే ఇంద్రుడు, సహ అక్షర అతడే నాశనం లేనివాడు, పరమస్వరాట్ తనకి తానే ఒక గొప్ప ప్రభువు, తనకి తానే అధిష్టాన దేవత. ఆయన్ని మీరు ఏ పేరుతో పిలుచుకోండి అంతే. నీకు ఏ పేరుంది అని అడిగారు గోపికలు కృష్ణుణ్ణి. నాకు పేరే లేదుగా, మీరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరు, నేను అనామకుణ్ణి బహునామకుణ్ణి అన్నాడు ఆయన. ఇంకెంతకంటే ఏంటి, తాను చెప్పింది పరమాత్ముడు అట్ట అర్థం చేసుకున్నారు కాబట్టి గోపికలు ఏకాంత భక్తురాళ్ళు అయ్యారు. అర్థం చేసుకోక ఇప్పటికి కూడా శివాలయానికి వెళ్ళనని ఒట్టు పెట్టుకున్నవాడు కొంతమంది, విష్ణు ఆలయానికి వెళ్ళనని ఒట్టు పెట్టుకునే పిచ్చ పీనుగులు మరి కొంతమంది, అమ్మవారి గుడిని చూడనని కొంతమంది, బొమ్మవారి గుడిని చూడనని ఇంకోటిని, ఏ ప్రాణిని చూసినా ఆ ప్రాణిలో భగవంతుడిని చూడలేకపోతే వాడు బతకడం అనవసరం అన్నారు. భగవద్గీతలో సునిచైవ శపాకేచ పండితాః సమదర్శినః, కుక్కలో, కుక్క మాంసం తినేవాడిలో కూడా పండితులు ఒకే తత్వాన్ని చూస్తాడట. అలా చూడలేకపోతే వాడు తత్వదర్శి ఎలా అవుతాడు, తత్వదర్శి కాని వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళాడు. వారి వారి తినే తిండిని బట్టి, వారి వారి సంస్కారాలను బట్టి, వాళ్ళ వాళ్ళ గురు పరంపరను బట్టి మనలో అజ్ఞానాలు ఏర్పడిపోతాయి అని మళ్ళీ ఆయన వరుసగా మనకి వారి వారి లక్షణాలను వివరించాడు. అందుకని ఇక్కడ అటువంటి జిజ్ఞాసతో బోధ చేసేవాడట ఈ చంద్రుడు, వృద్ధాచంద్రుడు. అయితే దరిద్రుడన సుదరిద్ర, మామూలు దరిద్రుడు కాదు, పరమ దరిద్రుడు. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అంతా కూడా నారాయణ స్వరూపులే. వాళ్ళని చూచి మనం ఎంత గౌరవిస్తే మనకి భగవంతుడు అంత శక్తిని ఇస్తాడు. ఈ విషయంలో మీరు నేను అని కాకుండా మహాత్ములు కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మనం భౌతికంగా సంసారంలో ఉన్న కారణం చేత, ఈ ప్రపంచంలో ఉన్న కారణం చేత ఒక్కొక్కసారి కటువుగా మాట్లాడేసి ముఖ్యంగా దరిద్రుల్ని, ఇలాంటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం. పేదవాళ్ళని చేవతలకు యాచించడానికి వచ్చామని తిడుతూ ఉంటాం. నోటితో లేదనకు, నీ శక్తి లేకపోతే చేతితో లేదను అంటాడు శాస్త్రంలో. అంటే ఏంటి, ఇంటికి వచ్చిన వాడిని నోటితో లేదనకుండా, నీ దగ్గర డబ్బులు లేవనుకో, రెండు బియ్యం గింజలు చాలు, నీ దగ్గర 10 గింజలు ఉంటే 2 వేసి పంపించు, వాడికి అర్థం అవుతుంది బాబు లేదు వీడు అనలేకపోతున్నాడని, ఓ దండం పెట్టి ఊరుకో, వాడు తిట్టుకున్నా పొగుడుకున్నా నీకు అనవసరం. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేయడం వల్ల నువ్వు కొంప కొల్లేరైపోయి నశించిపోయేది ఎప్పుడూ లేదు. ఇంటికి నేను చూస్తూ ఉండగా ఓసారి అంబికా కృష్ణ గారితో ఒక గంట అన్నర నేను మా అన్నయ్య కలిసి మా రెండో అన్నయ్య పాల్వంశయ్య కలిసి మాట్లాడడానికి వెళ్ళాం. ఏదో చిన్న పని మీద ఆయన పిలవడం ఒకసారి వెళ్ళడం జరిగింది. నేను చెప్పింది అప్పుడు 5-6 ఏళ్ల క్రితం మాట. ఎంతమంది వచ్చారండి, వాడేమో యాడ్ డిమ్మంటాడు, వాడేమో ఏదో ఇంకోటి అంటాడు, వాడు విశ్వ హిందూ పరిషత్ అంటాడు, వాడు ఆర్ఎస్ఎస్ అంటాడు, వాడేమో ఇంకో గుడి అంటాడు. వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఎంతో కొంత ఇస్తూనే ఉన్నారు ఆ రోజున. ఓ అరే బాబో ఈ సంస్థానం ఏంటని ఎంత ఇచ్చారనేది ఒక పక్కన పెట్టండి, వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళకి ఆయనకు చూడగానే ఒక ఎస్టిమేషన్ తెలుస్తుంది వీడికి ఎంత ఇవ్వచ్చు అనేది. ఆ ఊహ ఉంది, భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడు. అదే వచ్చిన వాడిని చిన్న బుచ్చి పంపించడం ఆయనకి ఇష్టం లేదట. వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన పరంపర అన్నారు ఆ రోజు మాట్లాడుతూ. అప్పటితో ఒక రకమైన గౌరవం పెరుగుతుంది మనకి. అంటే ఆయన స్థాయిలో మిమ్మల్ని అందరినీ దానం చేసేమని అంటే అందరం ఆయన లక్షణాలు పుడిగిపుచ్చుకోమని కాదు, ఏదో వీలున్నంత వరకు మీరు ఎంతో దానం చేయండి, చేస్తే అది కలకాలం మిగులుతుంది. చెడని పదార్థములు దాన సేవ నిరతుల్, నశించనిది ఏమిటంటే దాన సేవ తత్పరత. అందువల్ల అది తెలిసి ఆపదలలో కూడా కలత పడలేదట ఆయన. అది అక్కడ చెప్పింది ఆయన. ఇక్కడ అత్యద్భుతమైన మాట చెప్పాడు ఆయన, ఇన్ని ఆపదలు వచ్చినా కలత ఎరగనటువంటి వాడు, గుండె నిబ్బరం కలవాడు, విద్యల తత్వం ప్రపంచతత్వం భగవతత్వం ఎరిగిన వాడు, పరమ వైరాగ్యం కలిగిన వాడు, అటువంటి ఆయనకి ఈ 7 గురిలో 4 వాళ్ళు ఏ కోరిక కోరుకోలేదుగా. మనం నిన్న చెప్పుకున్నాం 7 చక్రవాక పక్షులుగా ఉన్నప్పుడు 3 ఒకడేమో రాజుగారిని చూసి రాజుగారి వంశంలో పుట్టాలనుకున్నాడు, 2 మంత్రులు అవ్వాలనుకున్నారు, మిగతా 4 ఏ కోరికలు కోరుకోలేదు కాబట్టి ఆ 4 ఆ బ్రాహ్మణునికే కొడుకులై పుట్టారట. అంటే అటువంటి జ్ఞాని యొక్క కడుపున పుట్టాల్సి వచ్చింది వాడు. వీరు పూర్వజన్మ జ్ఞానంతో పుట్టారట, ఇంకెవ్వరికీ లేదు, మిగతా 3 లేదు, ఈ 4 మాత్రం మళ్ళీ పూర్వజన్మ జ్ఞానం ఉంది. కోరికని బట్టే పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. నిజంగా మీ అందరికీ పూర్వజన్మ జ్ఞానం ఉంటే ఇందులో సంసారాలు కొల్లేరే. ఎట్టి పరిస్థితులు, నా దగ్గరకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది ఒకప్పుడు. 98 ఓ దంపతులు వచ్చారు, ఎప్పుడు భర్తను చూసినా ఆవిడ అసలు అతనితో మాట్లాడటానికి ఇష్టపడేది కాదు. పెళ్ళయిన దగ్గర నుంచి ఆవిడలో మార్పు వచ్చింది, ఆ మొగుడికి అన్నం పెట్టదు, మాట్లాడదు, పక్కెడిపోతుంది, మిగతా వాళ్ళతో మాట్లాడుతుంది. ఇదేమిటండి బాబు అని ఆవిడని తీసుకొచ్చాడు. ఒక్కసారి మీరు బయటికి వెళ్ళండి అని, ఏమ్మా ఏమిటి అసలు తత్వం చెప్పినాకు దాన్ని బట్టి నేను చూస్తానన్న. నాకు 2-3 ఏళ్ల క్రితం ఒక స్వప్నం వచ్చిందండి, ఆ కళ్ళలో నేను పూర్వజన్మలో పిల్లినైనట్టు నా మీదకి మా ఆయన కొట్లో తిరుగుతూ ఉంటే, ఆయన ఒక చిన్న చిల్లర కొట్టు నడిపేవాడు, చిల్లర కొట్టు చెట్టే ఆయన, ఆ కొట్లో ఈ పిల్లి తిరుగుతూ ఉంటే కోపంతో బండెట్టుకొట్టి చంపేశాట. అది కళ్ళలోకి వచ్చిందిట. ఆ చంపేసినవాడు ఇప్పుడు మొగుడయ్యాడు, ఈ చచ్చినవాడు పెళ్ళం అయ్యింది, నన్ను ఆ రోజున చంపేశాడు కాబట్టి వీడికి అన్నం పెట్టను, వీడితో మాట్లాడినని ఆవిడ గుర్తొచ్చిందిట. పూర్వజన్మ జ్ఞానం కనుక గుర్తొస్తే ఇంట్లో కాపురాలన్నీ అయిపోతాయి కొల్లేరు. పూర్వం చిల్లర కొట్లో ఉండగా చంపారేసిన పిల్లి పెళ్ళం అయితే ఈ మొగుడి మీద ఏం గౌరవం ఉంటుంది? కాదు, భార్యేమో పిల్లి మొగుడేమో ఎలక అయితే ఇంకా రోజు ఆవిడ నెత్తి మీద బాధయ్యదా? అందుకే భగవంతుడు మనకి పూర్వజన్మజ్ఞానం పెట్టడాలి. అదే కనుక పెట్టాడో నడవదు. ఈ 4 పూర్వజన్మజ్ఞానం ఉంది కాబట్టే పుట్టి పుట్టగానే వైరాగ్యవంతులై, తండ్రి మేము తపస్సు చేసుకుంటాం అన్నారట. తపసే బుద్ధిరభవత్ తదా తేషాం ద్విజన్మనాం యాస్యామః పరమాం సిద్ధిం ఇత్యూచుస్తే ద్విజోత్తమా. నాకు తపస్సు మీదే బుద్ధి వాళ్ళకి కలిగేసి అన్నారట తండ్రి. అరణ్యానికి వెళ్ళి కఠోర దీక్షతో పరబ్రహ్మని మనస్సులో నిలబెట్టుకుని తపస్సు చేస్తాం, అనుజ్ఞ ఇవ్వండి. ఆ మాట విన్నాడు తండ్రి. పిల్లల్ని దేనికి పొందుతాం? పిల్లలు చదువుకుని పెద్దవాళ్ళై వివాహం చేసుకుని సంతానం పొంది చచ్చిన తండ్రికి పితృకర్మలు ఆచరించి తద్వారా తండ్రిని తరింప చెయ్యాలి అనే కోరికతోటి సంతానాన్ని పొందుతాం. అందుకే హరిశ్చంద్రుడు కూడా 2 పెళ్ళికి చండాల కన్యలు వచ్చి పెళ్లి చేసుకో అన్నారు. విశ్వామిత్రుడు సృష్టించిన కన్యలు పెళ్లి చేసుకుంటే ఆయన అన్నాడు, రామరామ నాకెందుకయ్యా పెళ్ళి, పెళ్ళి కేవలం సంతానం కోసం, ఆ సంతానం పుట్టేసింది, ఇప్పుడు మళ్ళీ పెళ్ళి ఏమిటని అడిగాడు. అప్పుడు అరయన్ వంశము నిల్పనే గద వివాహంబు
అట్టి వైవాహిక స్ఫురణం విప్పటికెన్నడో జరిగే సత్పుత్రుడు పుట్టెల్ వయపరిపాకంబును తప్పుచున్నయది ఇట్టి ప్రాయంబునల్ ఈ ప్రాయంబునల్ వర్ణ సంకరపు పెండిలి ఏల చుట్టదవునా కంఠంబునన్ కౌశికా.
అయ్యా, వంశం నిలబెట్టడం కోసమే వివాహం అంటే. అందుకే భగవంతుడు భార్య భర్త అని ఒక బంధం కల్పించాడు. అంత పూర్వం సంపర్కం లేని సంతానం ఉండేది, తర్వాత సృష్టి నిలబెట్టడానికి ఒక విచిత్రమైన భార్యాభర్తల యొక్క విధానాన్ని ప్రవేశపెట్టాడు భగవంతుడు. ఓ వివాహం అయ్యింది, ఒక కొడుకు పుట్టాడు. ఇక ఈ వయస్సు సగం వెళ్ళేపోయింది, సగం వయస్సు వెళ్ళిపోయిన సమయంలో మిగతా కాలంలో నాకు ఈ వర్ణశంకర పెళ్ళి ఎందుకు లేనిపోంది, మళ్ళీ జీవితంలో భ్రష్టు ఉండవడానికా, హాయిగా పవిత్రంగా నేను ధర్మం సత్యం అహింస వీటి మీద నిలబడి ఉన్నాను, అందులో సాగనివ్వండి అంటాడు. మీరా, అస్సలు పెళ్ళి లేదు, ఉపనయనము లేదు, ఇంకా విద్యాభ్యాసం లేదు, ఏమీ లేకుండానే తపస్సు అంటారేమిటి అనగా, ఆ వ్యక్తులు అన్నారట, తండ్రి కాదు, మాకు పూర్వజన్మ సుకృతం వల్ల విద్యలు పుట్టుకతో వచ్చాయి, అది యోగం అంటే. మీరు చూడండి, మూడేళ్ల పిల్ల సంగీతంలో ఏదడిగితే చెప్పేస్తుంది. ఏంటి, పూర్వజన్మలో పరమ సంగీత విద్వాంసురాలు, ఎక్కడో ఎవరో సన్మానం చేయలేదనే కోపంతో ఆత్మహత్య చేసుకుంటుంది, ఈ జన్మలో పుడుతుంది, అందుకే మూడో ఏట ఇది ఏ రాగం అంటే ఆనంద భైరవి అంటుంది, చెప్పేస్తుంది అది. అలా ఇవన్నీ కూడా మీకు ఆశ్చర్యం ఏంటంటే, ఇవ్వాలంటే ఉపన్యాసాదుల్లో సృష్టిలో పేరు వచ్చిన తర్వాత బుంగుటూరులో ఇక్కడికి తాడేపల్లి గుడి వెళ్ళే రూట్లో ఉంటుంది ఉంగుటూరు అంటే, చేపురోలు దాటాక నారాయణపురం దాటాక, ఆరవ ఏట వేదిక మీద ఒక డ్రామా జరుగుతోంది, అక్కడ రావణాసురుడి పాత్ర వేస్తున్నాడు ఒక ఆయన. ఆ వయస్సులో మను చరిత్రలో రెండు ఆశ్వాసాలు అప్పచెప్పాను నేను ఆరేళ్ల వయస్సులో. తల్లాప్రగడ సుందర శివరావు గారు నా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, మధ్యలో చిన్నప్పుడే పోయాడు ఆయన, ఇప్పటికి కూడా వాళ్ళ తమ్ముళ్ళు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారు. నాన్నగారు ఒక సంవత్సరం అక్కడ పాఠాలు చెప్పడానికి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఆయన, ఐదేళ్ల వయస్సు నాకు, ఈ కుర్రాడికి జ్ఞాపక శక్తి అపారము అని, అప్పట్లో నేర్పినా నేను దాని విషయం చాలా కాలం పట్టించుకోలే. ఆయన బతుకున్న రోజుల్లో ఆయన నా చేత రెండు ఆశ్వాసాలు మరు చరిత్ర చదివించారు, అందులో ఒక వచనం ఉండేది, ఒక అత్యద్భుతమైన వచనం, ఆ వచనం కూడా కంఠస్థం చేయించేశాడు ఆయన. అటువంటి వచనం అది ఎట్లుండే, వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చటాపేక్ష క్షణోద్గ్రీవ చమర సముదయంబునంగల ఉదయంబునకు విలువయ్యేది, అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాఢోకమాన జరదిందు వెంబగళదమృత దుర్దినార్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుకు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనంబుల కలిప్పుడు బుడమెడు స్వస్వ ప్రవర్తిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమాన కేలదైల బిల విలాసిని విలాస వాచాల తులాకోటి కలకలాహూయమాన మానస మదాల సమరాళంబగు రజిత శైలంబు నోలంబులం గాలగడు విహార ప్రదేశంబులంగన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మత జలశ్రవణ పరాయణైరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళవ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమి విభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయంగనుంగునుట బహు జన్మకృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చునేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు నీషదంకురిత హసన గ్రశిష్ణు గండ యుగలుండగుచు ప్రవరుండతనికి ఇట్లనియే అంటాడు. ఇటువంటి వచనం ఆయన కంఠస్థం చేస్తే అప్పట్లో చెప్పి ఆ స్టేజీ మీద చెప్పడం జరిగింది. సరే, తర్వాత ఆ విషయం అదంతా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా వెళ్ళిపోయి మళ్ళీ మామూలు చదువులో పడిపోయాక, నిన్న మీకు చెప్పాక ఉపన్యాసం కోసం మళ్ళీ ఒకసారి పాతదంతా రికలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలా మీలో కూడా శక్తులు ఏవో ఉంటాయి, అది గుర్తించే గురువు కావాలి. పూర్వజన్మ సుకృతం ఉంటే అద్భుతమైన గురువు దొరుకుతాడు. ఆ గురువుల్లో కొంతమంది ఏమో విద్యలు మాత్రం బయటికి తీస్తారు, కొందరు లోపల యోగశక్తిని దైవతత్వాన్ని బయటికి తీస్తారు. విద్యలు మాత్రమే అనుకోకండి, విద్యలు అవి ఒక కళలు, అవి కాకుండా లోపల భగవతత్వం తెలిసిన వాడు ఉంటారు. చూడండి, కొంతమంది అలా కూర్చుని యోగంలోకి వెళ్ళిపోతాడు, వాడు మహాయోగి. ఇది ప్రపంచానికి తెలియదు కానీ లోపల తెలుస్తుంది. అచ్చట్ట చివరు కూర్చుంటారు చూడండి కొంతమంది ఆడవాళ్ళు, ఎన్ని పూజలు చేస్తారో ఎంత నడిచేస్తారో వాళ్ళు, అదొక యోగశక్తి. అది వాళ్ళు మనకేంటంటే పెద్దగా డబ్బు కనపడదు, వాళ్ళ దగ్గర ఏం కనపడదు, సింపుల్గా కనపడతారు, పెచ్చాళ్ళలో ఉంటారు, పాప ఐదు 200 300 ఉద్యోగాలు చేసుకుపోతుంటారు అనమాట. అలా కూర్చొని భగవంతుడి భక్తితో తన్మయంగా చేసుకుంటారు, పార్వతీ పరమేశ్వరుని నమ్ముతారు, దేవుడే భర్తను నమ్ముతారు, సృష్టి అంతా పరమాత్మ అనుకుంటారు. ఇవన్నీ ఏమిటంటే అనేక పూర్వజన్మల యొక్క మహాయోగ బల వాసనలు అనమాట. ఆ బలం ఉంది వాళ్ళలో అని గుర్తించడమే గురువు యొక్క గొప్పతనం. అది గుర్తించలేకపోతే మనం మామూలు సామాన్యులం. ఇలాగ ఈ సృష్టిలో అనేక అనేక విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాల్లోనే మేము కూడా మా పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టుకతోటి వేద పాండిత్యంతో పుట్టాం. కాబట్టి తండ్రి, మాకు పాండిత్యం వచ్చింది, ప్రత్యేక ఉపనయనం అక్కర్లా, మాకు మంత్రం కూడా పూర్వజన్మల నుంచి వచ్చింది, మా యొక్క శక్తి అది ఇది అని మీకు చెప్పడానికి వీలు లేదు. చిన్న ఒకనొక దుష్కృతం వల్ల ఇలా వచ్చాం, మేము పెట్టిన పితృశ్రద్ధం వల్ల మేము ఇలా పుట్టాం అనగా ఆ తండ్రి ఇదన్నీ ఏమర్థం చేసుకుంటాడు? ఎంత గొప్పగా చెప్పినా అర్థం చేసుకోలేక, ఆయన చదువుని వాడే, ప్రజలకి బోధ చేసిన వాడే. ఆయన ఉద్దేశం కర్మానుష్ఠానం చేశాకే తపస్సుకి వెళ్ళాలి, సంసారంలో కొంతకాలం ఉన్నాకే తపస్సుకి వెళ్ళాలని ఆయన అనుకుంటాడు. వీళ్ళకి పుట్టుకతోటి జ్ఞానం వచ్చిందనే విషయం ఆయనకి తెలియాల, అందుకని దీనముగా ఇలా అన్నాడట. ఉవాచ తేనయావాచ కిమేతదితి పుత్రకాక అధర్మ కామాన్ విధివత్పిత తానభ్యచోదయత్ వృద్ధం పితరం ఉత్సృజ్య దరిద్రం వనవాసినగా. ఏడుస్తూ అన్నట్ట దీనంగా, నాయనలరా ఇదేమిటి, మీ సంకల్పం ధర్మం కాదు, వృద్ధుడు దరిద్రుడు మీ మీదే ప్రాణం పెట్టుకున్న ఈ తండ్రిని వదిలిపోవడానికి మీకు మనస్సు ఎలా అంగీకరించింది, మీకు ఇది ధర్మమా? ఏ మానవుడికైనా సద్గతి లభించదు తల్లిదండ్రులు వదిలేస్తే. నన్ను సేవించండి, పెళ్లి చేసుకోండి, సంతానం కనండి, తర్వాత వార్ధక్యంలో పండి. నేను డబ్బు లేక చాలా బాధపడుతున్నా, ఎవరిని అడగల, పిల్లలు చక్కగా ఉద్యోగాలు చేసో పాండిత్యంతో ధనము సంపాదించి ఆ ధనము మా అందరికీ పంచిపెట్టండి, లోకానికి ఉపకారం చేయండి నాయన అనగా ఆ కొడుకులు తండ్రితో అన్నారట, వెర్రి తండ్రి, ఇంత చదువుకున్నావు, ఇంత జ్ఞానం ఉన్నది, ఇంతమందికి ఇన్ని బోధనలు చేసావు, చేసి కూడా ఇంకా నీకు అర్థం కాల, ఎవరికి ఎక్కడ ఏది రాసి పెట్టాడో భగవంతుడు అలాగా నీకు కూడా రాసి పెట్టాడు. అదేమిటి అంటే, జీవన వృత్తి భగవంతుడు ఆల్రెడీ నీకు ఏర్పాటు చేశాడు. మేమున్నా లేకపోయినా నేను బతకలేను అనుకోకు, అది వెర్రి మాట. మొగుడు పోతే పెళ్ళాం అనుకుంటుంది, ఆయన లేక నేను బతకలేను అనుకుంటుంది, అది ఒట్టి మాట. ఆయన ఉన్నా లేకపోయినా బతకాలి. భర్త పోతే భార్య ఎలా అనుకుంటే, భార్య పోతే భర్త కూడా అలాగే అనుకుంటాడు, అరే రే ఈ వయసులో నాకు వండి పెట్టేవాళ్ళు లేరు ఎలా కానీ. కొడుకు పోతే తల్లి, ఇంత అండగా ఉన్న కొడుకు చచ్చిపోయాడు నేను ఎలా బతకను బాబు అని ఏడుస్తుంది. నాయనా కొడుకా నువ్వు లేక నేను బతకలేనంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయిన పిల్లలు మేము దురదృష్టవంతులు అనుకుంటారు, కానీ ఎవడన్నా సృష్టి ఆగిందా? ఆగదు. అలా ఆగితే సృష్టి ఎలా అవుతుంది? తాత్కాలికంగా ఉండే ఆ బంధం మనల్ని అలా బాధ పెడుతుంది. క్రమంగా జ్ఞానం, కొంత అజ్ఞానం, వైరాగ్యం, కాల ప్రభావం వీటిలో పడి ఆ సృష్టి అలా కొనసాగుతూనే ఉంటుంది. మేము అడవికి వెళ్ళిపోతే నువ్వు బతకలేకపోవు, మేము లేకపోతే నీ మానసికమైన బాధ ఏముండదు నీకు తండ్రి. ఇదంతా ఒట్టి మాట, నీకు భగవంతుడు ఇప్పటికీ ఇచ్చాడు, కాదు కూడదు, మీరు నాకు ఏదైనా ఉపకారం చేయండి అని నువ్వు కోరితే మేము ఊరికి ఒక సాధనగా నీకు ఉపయోగపడుతూ నీకు ఒక మంచి మాట చెబుతాం. ఈ దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు ఉన్నాడు, బ్రహ్మదత్తుడని, ఆయన దగ్గరకు వెళ్ళు. ఆయన దగ్గరకు వెళ్ళి మేము చెప్పామని చెప్పు. ఏమిటి ఆ వృత్తాంతం? పూర్వకాలంలో కౌశిక వంశస్థులైన 7 కొడుకులు, వాళ్ళ జీవిత చరిత్ర ఇలా ఇలా ఉంది అని మేము నీకు ఒక కాగితం మీద రాసిస్తాం, ఈ శ్లోకాలు పెట్టుకోడు ఆ రాజుగారి దగ్గర చదువు. అది వింటాడు ఆ రాజుగారు, ఇంకా తర్వాత నీకు మహత్తరమైన ఐశ్వర్యం ఇస్తాడు. ధనం గ్రామ సహస్రాణి ప్రభాతే పఠతస్తదా. పూర్వజన్మ సుకృతం దుష్కృతం అలా ఏడిపిస్తూ ఉంటాయి శరీరూపాల్లో. నీకు మటుకు రాజుగారు వేల కొలది గ్రామాలు జీవనానికి ఇస్తాడు. కాకపోతే నువ్వు చెప్పవలసింది ఏంటంటే, కురుజాంగలేషు వ్యాధాస్తథ దాసిప్రియ మృగాశ్చ కాలంజరే సప్తచ చక్రవాక ఏమానసేతే వయమత్ర సిద్ధా. పూర్వం సప్త బ్రాహ్మణులు దశపురంలో పోయేవాళ్ళై పుట్టి, ఆ తర్వాత కాలంజర పర్వతంలో లేళ్ళై, ఆ తర్వాత మానస సరస్సులో చక్రవాక పక్షులై జన్మించిన మేము ఈ జన్మలో సిద్ధి పొందాం. మీరు ముగ్గురు మాత్రం భౌతికమైన కోరికలు కోరుకుని సంసారంలో పడి కొట్టుకుంటున్నారు అని చెప్పి ఉన్న ఒకనొక కొన్ని శ్లోకాలు చెప్పారట. వెంటనే తండ్రికి ఆశ్చర్యం కలిగింది, ఏమిటేమిటని అడిగాడు. అప్పుడు వాళ్ళు చెప్పారట, నాన్నగారు మేము మిమ్మల్ని నాన్నగారు అనడానికి పూర్వం ఎన్నో జన్మల్లో ఎంతోమంది నాన్నగారు అన్నాం, లేడి జన్మలో లేడిని తండ్రి అన్నాం, బోడి జన్మలో బోడిని తండ్రి అన్నాం, కాకిగా ఉన్నప్పుడు కాకి తండ్రే, కోకిలిగా ఉన్నప్పుడు కోకిలైన తండ్రే తల్లే, అలాగే మేము పూర్వజన్మలో కౌశిక వంశంలో కౌశికుడనే ఒకనొక విప్రుడికి కొడుకులం ఏడుగురం. దారిద్ర్య బాధతో అలవటిస్తూ ఒకప్పుడు ఆకలికి తట్టుకోలే కరువు వచ్చినప్పుడు గురువుగారు గర్గాచార్యుడి యొక్క ఆవుని నల్లావుని కపిల గోవుని చంపేసి తినేశాం. అదృష్టవశాత్తు మాలు ఆఖరాడు శ్రాద్ధం పెట్టమండం వల్ల ఆ మాంసాన్ని శ్రాద్ధానికి వినియోగించాం. తద్దినం పెట్టాం కాబట్టే మా జన్మ అదృష్టమైంది, అంత గోహత్యా పాపంలో కూడా. అందువల్ల మేము భ్రష్టులమై కూడా విశిష్టులమయ్యాం. ఆ పాపం వల్ల ముందు బోయేవాళ్ళమై పుట్టాం ఏడుగురం. ఆ జన్మలో పూర్వజన్మ వాసన ఉంది. నెక్స్ట్ కాలంజర పర్వతంలో జింకలమై పుట్టాం, అప్పుడు జాగ్రత్తగా ఉన్నాం పూర్వజన్మ వాసనతో. తర్వాత చక్రవాక పక్షులమై కూడా వచ్చాం మానస సరోవరంలో, అక్కడే జరిగింది. నలుగురం వైరాగ్యంతో ఉన్నాం. మా సోదరులు ఆఖరాళ్ళు ముగ్గురులో వాళ్ళు ఇద్దరేమో మంత్రులు చూచి, ఒకడేమో రాజును చూచి భోగాలు కావాలని కోరుకోవటం వల్ల మా ఆఖరి తమ్ముడే ఇప్పుడు ఈ దేశానికి బ్రహ్మదత్తుడు అనే పేరుతో రాజై పుట్టాడు. మా మిగతా తమ్ముళ్ళిద్దరూ ఆ రాజుగారికి మంత్రులై పుట్టారు. కాబట్టి ఈ శ్లోకాలు ఈ కథాపట్టికలు వాళ్ళకి వివరిస్తే వాళ్ళకి పరివర్తన వస్తుంది. నీకు డబ్బిస్తారు, నువ్వు మమ్మల్ని వదిలేస్తే మేము తరిస్తాం, నువ్వు మమ్మల్ని పట్టు కూర్చుంటే మమ్మల్ని మళ్ళీ ఇన్ని జన్మలెత్తి యాతన పడిపోతున్నాం, ఎప్పుడైనా మాకు విముక్తి కలగాలి, ఎన్నాళ్ళు ఈ పరిబాధ ఈ మానవ జన్మలో. దీన శుభములేదు, దివ్య కీర్తియులేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మాకు చావని పుట్టని, పొరల నేల మాకు పుట్టని చావని, ద్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి, ఈ జన్మల వల్ల, ఈ మానవ జన్మల వల్ల, ఈ పశుపక్ష్యాదుల జన్మల వల్ల శుభం లేదు, దివ్య కీర్తి లేదు, ఈ జగత్తులో పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలాడడం అనే బాధ మాకెందుకు. మాకు పుట్టుక చావు లేని శ్రీ కైవల్య పదం కావాలి. అందుకు తపస్సు చేసుకోవడానికి ఈ జన్మలో తండ్రి రూపంలో ఉన్న ఓ వృద్ధచండ బ్రాహ్మణ విద్యాచండ మాకు అనుజ్ఞయ్యి, వెళ్ళిపోతాం తపస్సులోకి పోతాం, కాపాడు అనగా ఆయన, సరే నాయనలారా మీ వెనకాతీరంత రింగుల రింగుల ఫ్లాష్ బ్యాక్ ఉందని నాకు తెలియదు, సంతోషం వెళ్ళి రండి అన్నాడు. ఆయన జ్ఞానం చెప్పాంగా ప్రారంభంలోనే, విద్యావేత్త, ఎంతోమందికి తత్వాన్ని బోధించి ఎందరికో మంత్రోపదేశం చేసిన వాడు, అందువల్ల ఊ అన్నాడు. ఇత్యుక్త్వా పితరం జగ్ముస్తేవనం తపసే పునః వృద్ధోపి రాజభవనం జగామ ఆత్మార్థ సిద్ధయే. వాళ్ళు తండ్రికి ఇలా చెప్పేశారు, తపస్సుకి అడవికి వెళ్ళిపోయారు. పరమ పవిత్రమైన దివ్యమైన హరిద్వారం అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళారు. ఇప్పటికి కూడా అక్కడ హరిద్వారం దగ్గర వాళ్ళు తపస్సు చేసిన చోటు సుఖస్థల్ అంటారు. సుఖుడు భాగవతం చెప్పాడు కదా, ఆ సుఖపురానికి స్థలానికి సరిగ్గా 3 కిలోమీటర్ల దూరమో 2 కిలోమీటర్ల దూరంలోనే ఉందట. ఈ నలుగురు తపస్సు కట్టిన ప్రదేశం, కౌశిక వంశస్థులు తపస్సు చేసిన ప్రదేశం. అందుకే దానికి కౌశిక స్థల్లు, కుశస్థల్ అని కూడా పేరు అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయారట వాళ్ళు కఠోర దీక్షతో భగవన్ నామాన్ని జపిస్తూ తత్వజ్ఞానంలో లగ్నమై తపస్సు చేశారు. ఎప్పుడైనా పరమాత్ముడు అనుగ్రహించినప్పుడు ఏలూరంటేనే తీర్థయాత్రలకి పెట్టిన పేరుగా జగత్తులో ఒక దివ్య ఖ్యాతిని ఆపాదించుకున్న బాలకృష్ణ గారు, సుబ్బారావు గారు అనుగ్రహించినప్పుడు, అమ్మవారి దివ్యానుగ్రహం కలిగినప్పుడు మనం ఆ కౌశికుల్ని యొక్క దివ్య తపస్థలం కూడా చూడగలుగుతాం. తర్వాత వృద్ధ బ్రాహ్మడు విద్యాచంద్రుడు తన కుమారులు చెప్పినట్టుగా రాజుగారి దగ్గరికి బయలుదేరాడు. ఇంకిక్కడ మన బ్రహ్మదత్తుడు చీమల జంట దగ్గర మాట విన్నాడని దగ్గర కదా బ్రేక్ వచ్చింది మనకి. చీమల సంభాషణ విని ఆహాహా, మొగుడు పెళ్ళాలు కొట్లాట్లో బతిమాలుళ్ళు ఇవన్నీ చీమలైనా దోమలైనా తప్పవు అని అర్థం చేసుకున్నాడు అనమాట. మొగ నిన్న నిన్న మనం చెప్పుకున్న ఆ విషయం మర్చిపోకూడదు. మొగచీమ ఆడచీమని బతిమాలడం, ఆవిడ తన్నడం, చివరికి ఆ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోవడం కథ ఉందిగా, అది వినేగా ఇంత గందరగోళం జరిగింది. ఆ చీమల సంభాషణ విని ఆయన నవ్వుతున్నాడు. సన్నతి అకస్మాదతిహాసస్తే కిమర్థమ భవన్ రూప హాస్యహేతుం నజానామి యదకాలే కృతం త్వయా. ఆవిడకి నవ్వు వచ్చేసిన భర్తను చూసి ఆశ్చర్యపోయింది. తన భర్త ఈ మధ్యకాలంలో ఇలా నవ్వడం ఆవిడ ఎరగదు, ఇంత విరగబడి నవ్వడం ఆశ్చర్యపోయింది. మనస్సులో సందేహం కలిగింది, ఈ దిక్కుమాలిన మొగుడిని నమ్మకూడదు, అందులో ఈ మొగాళ్ళు అంటే అని ఒకసారి కాస్తంత ఇలా పళ్ళు పటపటలాడించి నాలుగు బయట పెట్టుకుని నరవరులోయం మనోతన ప్రియులు కదే. మగవాళ్ళు ఎప్పటికప్పుడు నూతన ప్రియులు కదా అనుకుని, ఏం మహారాజా ఎందుకు నవ్వారు అంది. నవ్వడానికి హేతు ఉండాలి, కారణం లేకుండా ఒట్టిన ఎవడు నవ్వడు. అన్ని రకాల జోకులు వేసినా నవ్వకుండా మిగుసుకుపోయి కూర్చునే జనాలే మనం చూస్తూ ఉంటే ఏ కారణం లేకుండా ఒట్టిన ఎవడు నవ్వుతాడు. అందుకని మహారాజా హేతువు లేకుండా కారణము లేకుండా అకస్మాత్తుగా ఎందుకు నవ్వుతున్నారు అనగా ఆయన అన్నాడట, లేదు కారణము లేకుండా అకారణముగా ఎవరు ఏ పని చేయరు పెళ్ళామా, ఓ నా నోటికి కళ్ళెమా. క్షేమల దంపతులు ఇక్కడ వెడుతున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, ఈ మొగుడు పెళ్ళాలు బతిమాలడం, ఈ ఆడావిడ కాళ్ళ మీద ఆయన పడ్డం, ఇవన్నీ చూసి నాకు నవ్వు వచ్చింది. ఎంత అనురాగం అనుకున్నావు, నాకు కూడా ఆ భాగ్యం నీ కాళ్ళ మీద పడే భాగ్యం కలిగితే బాగుండులే అనిపించి నవ్వుది అన్నట్టు. కొంచెం ఇది చమత్కారం అనమాట. ఆయన ఈ నవ్వుకి వేరే కారణం లేదు, ఆశ్చర్యపడద్దు అనగా ఆవిడ బ్రహ్మదత్తుడి మాట నమ్మలా. ఎలా నమ్ముతుంది, అదేంటో తెలియదు కానీ కొంతమంది భార్యలు ఈ మొగుడు ఎన్ని నిజాలు చెప్పినా నమ్మరు. అసలు నా దగ్గరకు వచ్చి చాలా కేసులు ఇవే గొడవ, మా ఆవిడ నేను లేటుగా వస్తే చాలంటే నా మీద పడిపోతుందండి, ఆయన నేను ఎన్ని చెప్పినా నిజం చెప్పినా నమ్మదంటాడు ఒక ఆయన. నేను రోజు అబద్ధం చెబుతాను అయినా మా ఆవిడ నన్ను నవ్వుతుందంటాడు ఇంకొక ఆయన. ఏమదృష్టాలంటివి ఇవన్నీ. నచామంజత తద్దేవి పైపీలికమిదం వచక. చీమల దంపతుల సంభాషణ ఏమిటి, ఆ సంభాషణ నా భర్తకి అర్థమవ్వడం ఏమిటి, ఆయన నవ్వడం ఏమిటి అనుకునేవిడ నమ్మక, అహమేవాపహసిత నజీవిష్యే త్వయాధున. నువ్వు నా విషయంలోనే నవ్వావు, నా మీద ఏదో అపనమ్మకం అవిశ్వాసం నీకు, లేక నాలో ఏదో తేడా వచ్చింది, లేక వేరే బుట్టలో పడుతున్నావా, అనురాగం లేదు నీతో నేను జీవించలేను, నే చస్తా అందిట ఆవిడ. లేక జీవించను, నా జీవిష్యేతు త్వయా అధున, ఈరోజు నుంచి నేను నీతో జీవించను అందిట. చీమ మాట్లాడటం, ఆ మాట మీకు అర్థమవ్వడం ఇది ఎలాగా అనగా రాజుగారు చిరునవ్వు నవ్వి, వెర్రిదానా నేను నిజం చెప్పాను నీ మీద ఒట్టు అన్నాడు. అయ్యి బాబా నా మీద ఒట్టు అంటే నా తలకాయ పగిలిపోవాలన్నమాట, అంతేలేండి పోతే నేనే పోతాను. వెనకటికి ఒక ఆవిడ ఉండేదిలేండి, చాలా గొప్ప పతివ్రత, ఏమై పెళ్ళావా అబద్ధం ఆడావా అని అడిగట. నేను అబద్ధం ఆడానా, నేను అబద్ధం ఆడానా, నేను అబద్ధం ఆడానంటావా, నేను అబద్ధం ఆడితే నా పసుపు కుంకాలే పోతాయి, నువ్వు అబద్ధం ఆడితే నువ్వే పోతావు అందిట. ఎంత గొప్ప పతివ్రత, ఆవిడ అబద్ధం ఆడితే ఆవిడ పసుపు కుంకాలే పోతాయట, ఆయన అబద్ధం ఆడితే ఆయనే పోతాడు, ఏదైనా జెండాపై కప్పురేది ఆయనే పోతాడు. అలాగా ఆవిడ ఆగ్రహించింది. బ్రహ్మదత్తుడు ఏ సమాధానం ఇవ్వలేకపోయాడు. ఎలా చెప్తాడు, నా నచ్చ చెప్పడం చాలా కష్టం అది. వెంటనే ఆయన, భార్యామణి నువ్వింత నమ్మట్లా, ఈరోజే నేను భగవంతుడైన వాసుదేవుణ్ణి అడుగుతాను ఈ విషయం అని వెంటనే ఆయన ఇంటికి వచ్చేసాడు. తతో నిరుత్తరో రాజా జిజ్ఞాసు తత్సుపురో హరేకే. ఇంటికి వచ్చేసి మనస్సులో భక్తి శ్రద్ధలతో ఆయన విష్ణు భక్తుడని చెప్పాం కదా, భగవంతుడైన విష్ణువుని మనస్సులో ధ్యానం చేశాడు. శ్రీహరి నామస్మరణం చేశాడు. అలా నామస్మరణం చేస్తే నిష్కల్మషమైన ఆయన తపస్సుకి భగవంతుడు సందేశం ఇచ్చాట. 7 రోజులు నువ్వు రాత్రి పగలు దీక్షగా నా నామ జపం చెయ్యి. 7 రోజులు ఒంటి పూట భోంచేయి. అప్పుడు నీకు విషయం అర్థమవుతుంది. వెంటనే ఆయన ఏం చేశాట, ఆస్థాయ నియమంతస్థౌ సప్తరాత్రం అకల్మషః. వెంటనే కఠోర దీక్షతో 7 రాత్రుల నియమం పూనాడు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోంచేసి రాత్రి నిద్రపోకుండా 7 రాత్రులు నిద్రపోకుండా భగవన్నామం చేయగలిగాట ఆయన. కాబట్టి 7 రాత్రులు నిద్రపోతే 8వ రాత్రి మనకి వేరే రాత్రి అవుతుంది. మన శక్తులు అవి. 7 రాత్రులు దేవుడు ఎరుగు, ఒక పూట భోంచేయకుండా ఉండలేమే. 1 గంట పొద్దున్నే పారాయణకో పూజకో వచ్చేటప్పుడు గురువుగారండి నాకు బీపీ అండి, లో బీపీ అండి, హై బీపీ అండి, నేను ఏదో తినకపోతే పెట్టేస్తాను ఐపీ అండి, ఏమైనా 4-5 ఇడ్డంలో వాయులు తిని రావచ్చునా పూజకి అని అడిగేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తప్పలతో తినచ్చు, మీరేం బెంగెట్టుకోకండి. రేపు శుక్రవారం కూడా వచ్చేటప్పుడు పారాయణ చేయడానికి ఓపిక లేని వాళ్ళు ఉంటారు. అక్కడికి వచ్చి నా దగ్గర పడిపోతే నేను ఎక్కడ తావను. అంచేత హాయిగా శుభ్రంగా పొద్దున్నే వేసేసుకోండి. మంచి అసలు ఇడ్లీ అంటే ఆ ఇడ్లీ కాచిన కమ్మని నేత్రంలో ముంచుకుని పక్కనే ఉన్న చట్నీలో ముంచుకుని తినేసి మరీ వచ్చేసేయండి. మంచినీళ్ళుగా మాత్రం ఏర్పాటు చేయగలుగుతాను నేను, మీకేం బెంగెక్కర్ల. కావలసిన మంచినీళ్ళు ఏర్పాటు చేయించేసేద్దాం అని చేత తినకుండా వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ గురువుగారు ఉపవాసం ఉండమన్నారు, ప్రాణాయామం పడిపోవడాలి అని బెంగెత్తుంది. ఎందుకంటే 100,000 మంది పారాయణకు వచ్చారనుకుందాం వరసగా దర్శనానికి. వాళ్ళందరికీ ఇడ్లీలు పెడుతూ కూర్చుంటే నేను పూజ ఎక్కడ చేయను, కిరీట పూజ అని చేత కొంచెం కష్టం అయిపోతుంది. అని చేత మీ ఇడ్లీ మీది వీలుంటే సరే. పాపం బ్రహ్మదత్తుడు ఆ 7 రోజులు కూడా కఠోర దీక్షతో నిద్రాహారాలు విడిచిపెట్టి ఉపాసనాపరుడై ఉన్న తరువాత 7వ రోజు అర్ధరాత్రి వేళ స్వప్నంలో భగవంతుడు హరి కనిపించాడు. స్వప్నే ప్రాహ హృషీకేశ ప్రభాతే పర్యటస్ఫురి వృద్ధద్విజోయస్తద్వాక్యం సర్వం జ్ఞాస్యత్యశేషతః ఇత్యుక్త్వాంతర్దధే విష్ణు ప్రభాతే తండ్రపురా. 7వ రోజు అదే సప్తాహం అర్ధరాత్రి వేళ భగవంతుడు హరి అతనికి కలలో కనిపించాడు. నాయన నీకు ఈ చీమల సంభాషణ ఎలా అర్థమయ్యిందో, నువ్వెవరో నీకు రేపు ఉదయం తెలుస్తుంది. రేపు ఉదయం నువ్వు నగరంలో సంచారానికి వెళ్ళు. అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మడు కనపడతాడు, విద్యాచండ్రుడు అతని పేరు. అతను కనపడగానే గౌరవంగా మీ నగర ఇంట్లో మీ కొలువులోకి తీసుకురా. అతడు నీకు చెప్పిన మాటలు విన్నాక నీకు ఎందుకు ఈ చీమలు దోమల యొక్క మాటలు ఆ సంభాషణ అర్థమవుతుందో నీకే తెలుస్తుంది. నీ వాక్యం తెలుసుకుంటావు. నీ ప్రశ్నకి జవాబు ఆ వృద్ధుడిస్తాడు. వాడికి మాత్రం బాగా సత్కారం చెయ్యి అన్నట్ట జగన్నాథుడు. తెల్లారింది తన మంత్రులందరికీ చెప్పాడు. మంచి కళ వచ్చింది భగవంతుడు చెప్పాడని. అయ్యి బాబు ఎంతకంటే అదృష్టం అన్నారు. ఆ మంత్రులు ఎవరిద్దరు, ఇతను పూర్వజన్మల సోదరులే, వాళ్ళని తీసుకున్నాడు. ఓ సన్నతి, క్షేమలు మాట్లాడితే నాకు అర్థమయ్యాయంటే నువ్వు నమ్మలేదు. 7 రోజుల నుంచి నన్ను ఏడిపించేసావు, నీకోసం నేను భగవంతుడైన వాసుదేవుని ఉపాసించాను. ఆయన జవాబిచ్చాడు, నాతో రా అని పెళ్ళాన్ని కూడా వెంట పెట్టుకున్నాడు. ఈ మొత్తం మీద 4 కలిసి వెడుతున్నారట. ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళే సమయానికి ఏది నగరద్వారం దగ్గరికి ఎదురుగుండా కనపడ్డాడు వృద్ధ బ్రాహ్మణుడు. కనియన్ తత్ప్రభుడు చూచాడా మహారాజు గారు. అంతటం
నిజపురోకంఠుల్ నిజపురకంఠుల్ మహాశీలినిల్. ఎదురుగుండా ఒక దివ్య జ్ఞాన స్వరూపుణ్ణి, వృద్ధ విప్రుణ్ణి, నిరంతర హరినామస్మరణ పరాయణుణ్ణి, జ్ఞానంతో ఆనందం పొందేవాణ్ణి ఆయన ఒక మహానుభావుణ్ణి చూచాడు. కానీ నమస్కరించాడు. ఆయన రాజు కేసే వచ్చాడు. ఆ బ్రాహ్మడు రాజు దగ్గరకు వచ్చి, అయ్యా మిమ్మల్ని చూస్తే గొడుగుని బట్టి, మీ పక్కనున్న అనుచరుల్ని బట్టి ఈ దేశ ప్రభువుల్లో కనపడుతున్నారు, తమరేనా బ్రహ్మదత్త ప్రభువులు అని అడిగాట. అవును నాయన, నీవేనా విద్యాచండుడివి అన్నాడు ఈయన. అవును స్వామి, నేనే. మా అబ్బాయిలు మీకు ఒక కథ వివరించమన్నారు, అందుకని వచ్చాను. ఆ కథ వినండి. ఏ విప్రముఖ్యా కురుజంగలేషు వ్యాధాస్తథా దాశపురే మృగాశ్చ కాళంజరే సప్త చక్రవాకాః ఏ మానసేతే వయమత్ర సిద్ధాః ఆగా ఆహా. మహారాజా, మా వాళ్ళు రాసిచ్చిన కథ మీకు చెబుతున్నా. పూర్వం కురుక్షేత్రంలో కౌశిక వంశంలో ఏడుగురు బ్రాహ్మణోత్తములు పుట్టారు. కౌశిక వంశంలో వారు గురువు యొక్క గోవుని వండి చంపి శ్రాద్ధం పెట్టి తిన్నారు. వాళ్ళే తర్వాత పోయి వాళ్ళే పుట్టి పూర్వజన్మ జ్ఞానం కలిగి ఆ తర్వాత కాలంజర పర్వతం దగ్గర లేళ్ళై పుట్టి అప్పుడు పూర్వజన్మ జ్ఞానం కలిగి, ఆపై మానస సరోవరంలో చక్రవాక పక్షులై పుట్టి అప్పుడు పూర్వజన్మ జ్ఞానం కలిగి ఉండి కూడా నలుగురేమో వైరాగ్యంతో ఉండడం వల్ల విద్యాచండుడనేవాడికి కొడుకులై పుట్టి అడవికి తపస్సుకు పోయారు. మిగతా ముగ్గురులో ఆఖరివాడు అక్కడికి వచ్చిన పంచాల దేశపురాజు వైభ్రాజుడు అణుహుడు అని పేర్లు కలిగినటువంటి వాడిని చూచి రాజు కావాలనుకోవడం వల్ల ఆయనకే కొడుకై పుట్టాడు. తక్కిన ఇద్దరు ఆయన మంత్రులు చూచి ఇలాంటి మంత్రి పదవులు కావాలనుకోవడం వల్ల వాడు మంత్రులై పుట్టారు అని చెప్పి ఆ శ్లోకం ముగించట. హా అని పెద్ద శబ్దంతో రాజుగారు కింద పడిపోయి ఫిట్ వచ్చి పడిపోయాడు వెంటనే. ఇత్యాకర్ణ్యవచస్తాభ్యాం సప్రపాత సుచాతత జాతి స్వరత్తమగమత్తౌ చ మంత్రివరావపౌ. వెంటనే రాజు పూర్వజన్మ స్మృతితో శోకంతో, ఇన్నాళ్ళు నా జీవితాన్ని ఈ రాజరికంలో ఈ భోగాల లాలసుడనై వ్యర్థం చేసుకున్నానా అనుకుంటూ స్పృహ తప్పి పడిపోయాడు పాప. మంత్రులు కూడా పూర్వజన్మస్మరణ కలిగి కింద పడిపోయారు పాప. ఆ ఇద్దరిలో మంత్రులిద్దరిలో ఒకటి పేరు సువాలకుడు, బాభ్రవ్య గోత్రంలో పుట్టాడు, పాంచాల జనపదంలో పుట్టాడు, శాస్త్రాలు ఎరిగిన పండితుడు, లోకంలో కామశాస్త్రం ప్రవర్తింపజేసి ఒక పుస్తకం రాసినవాడు. ఇప్పటికి కూడా ఈ సువాలక కామశాస్త్రం అనే ఒక పుస్తకం చదివిస్తారు. రెండోవాడు కండరీకుడు, వైద్య శాస్త్రాన్ని ప్రవర్తింపజేశాడు. కండరీక వైద్య శాస్త్రం అనేది చరకుడి వైద్య శాస్త్రం ఎంత ప్రసిద్ధో అంత ప్రసిద్ధి అన్నమాట. ఆ ఇద్దరు మంత్రులు వాళ్ళు పడిపోయారు, బ్రహ్మదత్తరాజు పడిపోయారు. క్రమంగా స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళ మొహం మీద సన్నతి నీళ్లు చల్లింది. అనేక విధాలుగా ఏడుస్తున్నారట. పూర్వజన్మంతా గుర్తుకు రావడానికి గల కారణం ఇంత పాపంలో కూడా శ్రాద్ధం పెట్టడమే, శ్రాద్ధం వల్ల ఇంత ఫలితం ఉంది అని అప్పుడు వాళ్ళు గుర్తించారు. ఆ శ్రాద్ధ మహిమని పదే పదే కీర్తించారు. పితృదేవతలకి శ్రాద్ధం పెట్టడం వల్ల ఎప్పటికీ కోటాను కోట్ల జన్మలెత్తినా తరగని గోహత్య పాపం మనకి తొలగి ఇలా మనం ఎప్పటికప్పుడు జ్ఞానులమవుతున్నాం అని గ్రహించారు. వెంటనే ఆ వృత్త బ్రాహ్మణుడిని పిలిచి కాళ్ళు కడిగారు, దానధార పోశారు. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య నిధే. ఓ విప్ర, నిరంతర ప్రకటవ్రతస్వరూప అటువంటి నీకు విష్ణుస్వరూపుడికి వేదమే ప్రమాణంగా కలిగినటువంటి వేద ప్రామాణ్య నిధి అన్నమాట. ఎప్పుడైనా అన్నిటికీ వేదమే ప్రమాణం. అటువంటి నీకు ఇదిగో సహస్ర అగ్రహారాలు దానం చేస్తున్నాం అని రాజుగారు దానం చేసేసాడు. అనంత ధనమిచ్చేశాడు. ఆ ధనంతో సంతోషంతో మహారాజా ఆయన కూడా తీవ్రలో నోట్లో భగవంతుడు వైరాగ్య ప్రాప్తిరస్తూ దీవించాట. అంతేగాని ధన కనక వాహన సిద్ధిరస్తూ ఆరోగ్య భోగభాగ్యాలు అని అంటల్లా, చటుక్కున భగవంతుడు అలా ఇస్తాట. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం అన్నమాట. ఎవడికి ఏది ప్రాప్తో అదే పలికిస్తాడు ఒక్కొక్కప్పుడు భగవంతుడు. వారు ఆ బ్రాహ్మణోత్తముడిని వీడుకోలిచ్చి పంపించేశారు. బ్రహ్మదత్తుడు వెంటనే తన కొడుకుల్లో పెద్ద కొడుకుని పిలిపించాడు. కుమార సుకుమార, మార సమాన ఆకార, ఈ రాజ్యం మీద ఇక నుంచి నాకు భోగల అలసత తొలగిపోయింది. ఇన్నాళ్ళు తెలుసు తెలియకో ఈ సంసారంలో పడి కొట్టుమిట్టాడు, అజ్ఞానంలో పడిపోయాను, ఇక అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి వచ్చాను, రోగాలతో కూడిన ఈ శరీరం మీద నాకు మమకారం పోయింది, వ్యవహార జ్ఞానం మీద ఆశే పోయింది, సంసారం మీద విరక్తి కలిగింది, సారము లేని ఈ సంసారాన్ని విడిచి అడవికి పోతున్నాను, నువ్వు రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించు అని కొడుక్కి రాజ్యం ఇచ్చాడు. మంత్రులు కూడా తమ కొడుకులకి మంత్రి పదవులు ఇచ్చేశారు. ముగ్గురు కలిసి మత్సరాదులు విడిచిపెట్టి పూర్వజన్మ జ్ఞానాన్ని పొంది మానస సరస్సు, ఊరింతో పూర్వమే మానస సరస్సు దగ్గర వెళ్ళేటటువంటి ఆ మార్గంలో, దాన్ని ఏం చెప్పాను ఇందాక నేను, సుఖ స్థలం, ఇక్కడ స్థలం పేరు మర్చిపోయాను, ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ చెప్పడం అస్మాడు చెప్పడు కాబట్టి, హరిద్వారం దగ్గర ఉంది, అక్కడికి పోయారట. ఇదంతా మానస సరోవరంలో పూర్వజన్మకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు పొందినటువంటి దివ్య అనుభూతికి కారణమని గ్రహించి అక్కడికి వెళ్ళిపోయి సోదరుల్ని కలుసుకున్నాడు. అప్పుడు భార్య సన్నతి భర్తలు కింద పడిపోయినప్పుడే గుండెలు బాదుకుంది. ఇదంతా రోజు రాజుగారిని ఏడిపించాను నేను, చీమల సంభాషణను చూచి ఆయన నిజం చెప్పినా వినక నా మొగుడు అబద్ధాలు ఆడుతున్నాడు అబద్ధాలు ఆడుతున్నాడు, నా మొగుడిని అన్యాయంగా తోలనాడా అందుకెంత గొడవ వచ్చింది అని మొగుడు కాళ్ళ మీద పడి, ప్రభో నన్ను క్షమించు నన్ను వదిలిపెట్టి పోతావా అనగానే రాజుగారు అన్నట్ట, వెర్రిదాన నిన్ను క్షమించడం కాదు, నువ్వు నాకు చేసిన ఉపకారం ఈ సృష్టిలో ఏ పెళ్ళని చేసి ఉండదు, ఎందుకంటే నువ్వు ఆనాడు నిలదీయకపోతే నేను భగవంతుణ్ణి ప్రార్థించను, ప్రార్థించకపోతే ఈ పూర్వజన్మ జ్ఞానం నాకు కలిగేది కాదు, కలగకపోతే నా సోదరులతో కలిసి యోగ సిద్ధికి తపస్సుకు పోను, కాబట్టి నువ్వు కూడా వచ్చేయి అన్నట్ట, నువ్వు నాకు మేలే చేసావు అన్నట్ట. అలాగే వెంటనే ఆవిడ ఆనందపడిపోయి, ఎక్కడికి వెళ్ళాను, కలిసిపోతే అది సుఖం అన్నారు ఇద్దరు. ఆవిడకో కాషాయం ఈయనకో గోచిగుడ్డ పుచ్చుకుంటే, జాయ్ చక్రాంతకారి చెరువు కాష దండం పుచ్చుకుంటే, అడవికి వెళ్ళిపోయిన వాడికి ఎవడు బెంగేముంది హాయిగాను, దొరికితే ఖాయం లేకపోతే విడిచిపెట్టేచ్చు ఖాయం, ఏదన్నా సిద్ధి మాత్రం ఖాయం, హాయిగా పోయారట. నీ అనుగ్రహం అంటూ ఇద్దరు కలిసిపోయారు. ఆ తర్వాత బ్రహ్మదత్తుడు అతని మంత్రులు ఆ కండరీక సువాలకులు మనోమయమైన యోగాభ్యాసాన్ని నిరంతరం అభ్యసించారట. ఈ విధంగా కండరీకుడు సువాలుడు బ్రహ్మదత్తుడు మనోమయమైన యోగ దీక్ష పూనారు. చాలా కాలం కఠోర తపస్సు చేశారు. క్రమంగా బ్రహ్మరంధ్రము అని ఉంటుంది ఈ శిరస్సు మీద. మన శరీరంలో ఎన్ని చక్రాలు ఉన్నాయి చాలాసార్లు చెప్పాము మీకు, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఈ షట్చక్రాలు. ఇవి కాక పైన షట్చక్రోపరి సంస్థిత అని అమ్మవారి లలితా సహస్రనామంలో ఉన్నదే ఇది బ్రహ్మరంధ్రం అంటారు. ఈ రంధ్ర పైభాగములో ఒకనొక అత్యద్భుతమైన దివ్యమైన కాంతి వలయం ఉంటుంది. ఈ కాంతి వలయాన్ని క్రమక్రమంగా ఉపాసనతో మనం పెంపొందించుకోవచ్చు ఎవరమైనా సరే. ఇది కేవలం గురు శుశ్రూష వల్ల మాత్రమే వస్తుంది, ఇంక దేనివల్ల రాదు. యోగం అనేది ఈ ఉపాసన మాత్రం శాస్త్రాలైనా అంతో ఎంతో స్వయం కృషితో చేయొచ్చేమో, కానీ యోగాభ్యాసాదులు మటుకి గురు శుశ్రూష చేయకుండా ఈ సృష్టిలో ఎవ్వడూ తరించలేడు. అటువంటి గురు శుశ్రూష వీళ్ళకి అదృష్టవశాత్తు వచ్చింది అనేక జన్మల సంస్కారం వల్ల. వాళ్ళక్కడ వాళ్ళ అదృష్టం చాలా గొప్ప మాట చెప్పారండి, ఈ బ్రహ్మరంధ్రం వరకు తపస్సులో యోగంలో పైకి వచ్చేవారంటే అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది ధ్యానం వాళ్ళకి. ఇక్కడికి వెళ్ళి తేజస్సుని పొందగలిగే శక్తి లేదు. ఒక్కనాడు ఉదయం ఆకాశ మార్గంలోంచి సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక పురుషుడు వచ్చాడు. సముడై ఎవ్వడు ముక్త కర్మ చేయుడై సన్యాసి అయి ఒంటి పోవా మహాభీతి నుహో కుమారయ్యను వ్యాసుండు చేరంగా తన్మయతల్ వృక్షములు తన్మయతల్ ప్రతిధ్వనులు చక్కల్ జేశములు అట్టి భూతమయుల్ మృక్యద బాధరాయణితపో ధన్యాగ్రణిల్ ధీమణిల్ యం ప్రవ్రజంతం అనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుగావా పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి. ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన పుట్టి పుట్టగానే ఆకాశం నుంచి దండం కమండలం నల్ల జింక చర్మం పడ్డాయి. పరమ వైరాగ్య సంపన్నుడై, తండ్రి నాకు సంసారం వద్దు, విరక్తితో వెళ్ళిపోతున్నాను హిమాలయాలకి తపస్సుకు అన్నాడు. ఆయన వెళ్ళిపోతూ ఉంటే తండ్రి తట్టుకోలేక, కుమారా కుమారా నువ్వు లేకపోతే నేను బతకలేను, నాయనా నన్ను రక్షించు బావు అంటూ వెనకబడ్డాడు ఆ తండ్రి. 18 పురాణాలు రాసిన వేదవ్యాసుడు ఆ కుమారుడు సుకుడు. ఇంతటి జ్ఞాని, అష్టాదశ పురాణ కర్త, ఈ సృష్టిలో అటువంటి మరొక మనిషి లేడు. వ్యాసో నారాయణో హరిహి అన్నారు విష్ణుస్వరూపుడు. అటువంటి వాడు కూడా కొడుకు వెళ్ళిపోతూ ఉంటే, యోగాభ్యాసానికి పోతూ ఉంటే, తపస్సుకు పోతూ ఉంటే, మహావైరాగ్య సంపన్నుడైపోతూ ఉంటే గుండె లవిసేలాగా తట్టుకోలేక కుమారా 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 అని వెంటపోయాడట. అలా వెంట అరుస్తూ పోతూ ఉంటే ఈయన మాటలు, ఈయన అరుపులు చెట్లలో నుంచి, గుట్టలలో నుంచి, కొండలలో నుంచి ప్రతిధ్వనులు చేసేసాయి, మారుమోగిపోయాయి. అది ఎలా ఉంది? కుమార అనగానే కొండమహలోంచి మళ్ళీ కుమారా అని మారుమోగి వెనక్కి వచ్చేదిట. సుకుడు ఆ కొడుకు కొండలలో గుట్టలలో చెట్లలో అంతటా నిండిపోయి సర్వవ్యాపకుడై తండ్రికి కొండల రూపంతో, గుట్టల రూపంతో, చెట్ల రూపంతో ప్రతిధ్వని చేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. సర్వభూతమయుడయ్యాడా అన్నట్టుగా ఉంది. అలా ప్రతిధ్వనులు చేస్తూ ఉండగా కొడుకు వెంటబడి వెళ్ళాడు. ఆయన మహావైరాగ్య సంపన్నుడు. ఆయన ఆ సుకుడంటే ఆయన హిమాలయాలలో కైలాస పర్వతంలో మానస సరోవరం గుండా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ అప్సరసలు కొంతమంది ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ గొడ్డలు లేకుండా స్నానం చేస్తున్నారట దిగంబరంగా. అక్కడికి ఎవరు వెళ్ళలేరు కాబట్టి, ఆ మారుమూలకి వెళ్ళలేము, మానవ మత్తులకు వాళ్ళు కనపడరు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, స్నానం చేస్తున్నారు. సుకుడు వాళ్ళ ముందు నుంచి వెళ్ళాడు. వాళ్ళు ఏం పట్టించుకోకుండా నీళ్లు చల్లుకుంటున్నారు. ఇంతలో వెనకే వ్యాసుడు వచ్చాడట. కుమారా అంటూ ఈ ముసలాయన్ని వేదవ్యాసుని చూడగానే ఆ ఆడవాళ్ళు సిగ్గుపడిపోయి బట్టలు కట్టుకున్నారు. కట్టుకోగానే అంత బాధలో కొడుకు కోసం ఏడుస్తున్న స్వామివారు కూడా, వేదవ్యాసుడు కూడా ఆగిపోయి, ఒక్క నిమిషం, ఆడవాళ్ళు అప్సరసలు మీరు నన్ను అవమానం చేశారన్నట్ట, మేము నిన్నే అవమానం చేశాం అన్నారు వాళ్ళు. నా కొడుకు యువకుడు, దిగంబరుడు, అందగాడు, అటువంటి సుకుణ్ణి చూచి మీరు బట్టలు కట్టుకోలేదు సిగ్గుపడ్డా, ముసలాన్ని నన్ను చూసి సిగ్గుపడి బట్టలు కట్టుకుంటారా అంటే నాలో మీకేదో కాలుష్యం కనబడినట్టే కదా అన్నాయట. అనగానే వాడు పకపకా నవ్వి, మహాత్మా ఏమనుకోకు, నువ్వు చాలా గొప్పవాడివి, 18 పురాణాలు రాసిన వాడివే, కానీ నీ కుమారుడు ప్రపంచమంతా నిండి ఉండగలిగే గొప్ప వైరాగ్య సంపన్నుడు. అతనికి స్త్రీ పురుష తిర్యక్ నపుంసకాది భేదం లేదు. ప్రాణులన్నిట్లో భగవంతుడినే చూడగలడు. అంతటి జ్ఞాని కాబట్టి ఆయన్ని చూస్తే మనం ఆడవాళ్ళం సిగ్గుపడ్డా. కానీ నీలో వీడు కొడుకు వీడు కాదు, ఇది స్త్రీ ఇది పురుషుడు అనే భేదం ఇంకా పోలా, అందుకే నిన్ను చూసి మేము సిగ్గుపడ్డామన్నారట. అంటే దాన్ని బట్టి సుకుడు ఎంత జ్ఞానియో ఆలోచించండి. అలాగని వ్యాసుడు తక్కువడని కాదు అక్కడ ఉద్దేశం. ఆ తండ్రిని మించిన కొడుకు ఆయన, అటువంటి గర్వకారకుడు ఆయన, అటువంటి సుఖయోగీంద్రుడు ఇక్కడికి వచ్చాట ఈ ఏడుగురు తపస్సు చేస్తున్న చోటికి. అది సుఖస్థలం అని ముందే చెప్పా, అది సుఖస్థలం, యోగులకి సుఖస్థలం అది. అటువంటి ఆ స్థలానికి వచ్చి, మహాత్ములరా ఏమి చేస్తున్నారని అడిగట, చిన్న పిల్లాడి రూపంలో గొడ్డిప్పుకుని వస్తే, గొడ్డిప్పుకు తిరుగుతున్న స్వామి నీకేం తెలుస్తుందిలే, ఇది యోగాభ్యాసం అన్నారట వాడు బాబు. అంటే ఏమిటి అన్నట్ట, చూడండి ఎంత తపస్సు చేస్తున్నా కర్మ కాకపోతే, గొడ్డిప్పు తిరిగి చిన్న కుర్రాడు కదా, వాడికి ఏం తెలుసులే అని ఒక్కో చోటకి వెళ్ళగానే నా కర్మ కూడా అలాగే ఉంటుంది, సన్నగా వక్కగా ఉండడంతో నాకు నన్ను చూడగానే ఎవడనుకుంటాడు ఇప్పుడు ఆయన చూడగానే నాకే గురువు ఏమో అనుకుంటారు నాకు కూడా వస్తే. అంచేత నోరిప్పి దగ్గర ఎవడు పండితుడు ఎవడు పామరుడు తెలియదు, పెద్ద సమస్య ఇది. ఈ శరీరం లేకపోవటం, పెద్ద నామాలు లేకపోవటం కూడా ఒక్కొక్క చోట ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అలాగని అంత మాత్రం చేత ప్రజలందరూ కేవలం భౌతిక రూపం లేకపోతే లోపల సరుకు పుచ్చుకోరని కాదు, తాత్కాలికంగా ముద్ర ఏంటంటే ముందు ఒక రకమైన ప్రభావం పడాలి. ఆయన ఇంత పిల్లాడు వచ్చి మీరేం చేస్తున్నారంటే నీకు తెలియదులే ఇది యోగం అన్నారట. ఇది యోగం అనగానే వెంటనే ఆయన అన్నట్ట, యోగం అంటే ఏమిటి, బ్రహ్మరంధ్రం దాకా మీరు ఆ కాంతిని తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి కిందకి వెళ్ళిపోతున్నారు అదేనా అన్నట్ట. ఓరిని దుంపతేగా, బ్రహ్మరంధ్రం దాకా ఈ తేజస్సు వచ్చి పైదాకా రావడానికి కష్టమై మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుందని తెలుసుకున్నాడంటే వీడు ఎవడై ఉంటాడు? ఈ తేజస్సు కనపడుతుందా? ఇదేమన్నా మామూలు బ్యాటరీ లైట్ కాంతే? వెంటనే అర్థమైపోయింది, ప్రభు ఇలాంటి శక్తి ఇక్కడ కనిపెట్టగలిగేవాడు సుకుడు తప్ప మరి అక్కడ ఎవడూ కాదు, నీ పాదపద్మాల మీద పడిపోయాం. దేవా దివ్య కృపాకర శుభకర దీనావనా శంకర భావాతీత మహత్త తత్వములు విస్ఫారించినవా ప్రభో సేవా. మహాకరుణాస్వరూపుడా, నిరంతర యోగాభ్యాస తత్వర సుఖ యోగీంద్ర, జ్ఞానం అంటే నీది, భాగవత తత్వం అంటే నీది, ఎక్కడ ఏం చెయ్యాలో అలా చేసే పరమాత్మ స్వరూపుడివి, మమ్మల్ని అనుగ్రహించమనగానే నెత్తి మీద చెయ్యి పెట్టిన అన్నట్టు దిగ్గేమల్ల ఆయన. హస్త మస్తక సంయోగం అంటారు. మహాత్ములు ఉపదేశాలు చేయకూడక్కర్లా, ఆ శిష్యుడి మీద ప్రేమ మాత్రం కలిగిందా నెత్తి మీద చేయడతారు. కొంతమంది నెత్తి మీద చేయడితే డాము, కొంతమంది చేయిబెడితే వాళ్ళు యోగులు అవుతారు. ఆ మహాత్ముడు సుకుడు నెత్తి మీద చేయిబెట్టడంతో ఒక్కసారి బ్రహ్మరంధ్రం ఛేదించుకుని దివ్యశక్తి పైకి లేచింది, ఆ ప్రాణం వెళ్ళిపోయింది. తపోబలంతో వాళ్ళు పరం పదం విష్ణుపదం ఏవమాయుర్ధనం విద్యాం స్వర్గం మోక్షం చ సుఖాన్ని చ. వెంటనే వాళ్ళు పరమపదానికి వెళ్ళారు. ఇదొక గొప్ప కథ. పితృ పితామహ ప్రపితామహ అది పితృదేవతలందరికీ ఆనందమిచ్చే కథ. ఈ కథ విన్నవాడు ఆయువు పొందుతాడు, విద్య పొందుతాడు, ధనం పొందుతాడు, స్వర్గం పొందుతాడు, మోక్షం పొందుతాడు, అన్నీ సులభమవుతాయి, భోగ మోక్షాలు కరస్థములవుతాయి. ఇది శ్రేత్తకాలంలో ఇంట్లో తద్దినం పెట్టేటప్పుడు ఆ పితృదేవతల పేర్లు చెప్పి భోక్తలకు అన్నం పెట్టేటప్పుడు చదివితే ఆ శ్రేత్తంలో పితృదేవతలు వెంటనే తరిస్తారు, ఆ కుటుంబం తరిస్తుంది. ఇటువంటి కథ ఈ సృష్టిలో మరొకటి లేదు. ఇది పరమ పవిత్రం. ఇది ఎవరైతే శ్రద్ధాశక్తులతో చెప్పారో, ఎవరు విన్నారో, చెప్పించడానికి ఎవరు మూలకారకులయ్యారో వీళ్ళు 100 కోట్ల కల్పముల కాలము బ్రహ్మలోకంలో సుఖిస్తారు అని చెప్పారు ఈ చిట్ట చివరి శోకంలో. ఒకరోజు 2 రోజులు కాదట, కల్పకోటి శతం సాగ్రం బ్రహ్మలోకే మహీయతే. 100 కోట్ల కల్పములంటే ఆ ఎక్కలు లెక్కయ్యాలంటే ఏలూరు నుంచి మొదలుపెట్టి వైజాగ్ వరకు ఒక పేపర్ పరుచుకుని దాని మీద క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళాలి, అంత పేపర్ చాలదట. అంతకాలం బ్రహ్మలోకంలో నివసిస్తారు. అటువంటి ఈ దివ్యమైన కథని మీ అందరికీ వినిపించడానికి మూలకారకులైన మన అంబికా దర్బార్పతి వారికి, ముఖ్యంగా కృష్ణ గారికి మీరందరూ కరతాళ ధ్వనులతో ఒక్కసారి కృతజ్ఞతను తెలియజేయండి. ఆ అమ్మ అనుగ్రహంతో ఆ కుటుంబాదులు పరిపాలక 10 కాలాలు చల్లగా ఉండుగాక, భగవంతుడు పరిపాలించుగాక. ఈ పవిత్ర కథా విశేషాన్ని ఇవాళ మనం ముచ్చటించుకున్నాం.